వినాయక నిన్ను వీణా ప్రచూడేకు, వినాయక నిన్ను వీణా ప్రచూడేకు, వేరే మరురా పేచర వినాయక అమాధ రక్షక జన సంకటరణ సతతము శ్రీ జన సంకటరణ పరమదయా సాగరా పరమదయా భక్తులారా, నేను వినిపించు కథ శివలీల అను సత్కథను మనం చేయుచున్నాను. ఆలుపుడు శివలీల సత్కథ అన్న కుణార హరియు మనోవ్యత, ఆలుపుడు శివలీల సత్కథ అన్న కుణార హరియు మనోవ్యత, ఆలుపుడు సత్యమే జయము, సత్యమే నిత్యము, సత్యమే సర్వార్థదాయకము, సత్యమే ఐహికామిశ్మిక సుఖము. భగవంతుడెప్పుడూ కూడా సత్యవాక్ పరిపాలకుండైన వారడని కష్టపరంపరలో ముంచి ఏడ్పించి పరీక్షించి పిమ్మడ శాశ్వతానందం కలిగించడంలో సందేహం లేదు. ఒకనొక సమయమందు రజతాద్రియందు ప్రమదగణాలతో ఉన్నాడు పరమేశ్వరుడు. అలాంటి సమయంలో శరీవారికి పాదసేవ చేస్తూ కూర్చుంది పార్వతీ అమ్మవారు. పరమేశ్వరు పాదం పులనొత్తు పల్కె గౌరి మోదమున, పరమేశ్వరు పాదం పులనొత్తు పల్కె గౌరి మోదమున, వరపతి వ్రతా చరితం పచ్చటి వచ్చుయుడు శుభను స్వామివారు విశ్రాంతికి ఉన్నారు. శ్రీవారికి పాదసేవ చేస్తూ కూర్చుంది పార్వతీ అమ్మవారు. బోళాశంకరుడు ఆనందభరితుడైపోయినాడు. పార్వతీ, ఏమది నేనంటే నీకు నిజంగా ఎంత ప్రేమ, ఎంత అభిమానం లేకపోతే నీవు నాకు సేవ చేస్తావు? పార్వతి, ఈనాడు నీ సేవకు మెచ్చుకున్నాను, నీకు ఒక వరమిస్తున్నాను కోరుకోమన్నాడు శంఖుడు. ఆ మాట విన్న పార్వతీదేవి, స్వామి, భార్యగా నేను మీకు పదసేవ చేసినందుకు ప్రతిఫలంగా నాకు మీరు ఒక వరాన్ని ప్రసాదించారు. ఆ ఇచ్చిన వరాన్ని నేను సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నాథ, ఈ విశ్రాంతి సమయంలో, ఈ ప్రశాంత వాతావరణంలో మీరు ఒక పతివ్రత కథ చెబితే విని ఆనందించాలని ఉందండి. మీకు నచ్చిన, మీరు మెచ్చిన ఒక్క పతివ్రత కథ చెప్పండి అంది పార్వతీదేవి. ఆ మాట విన్న శంకరుడు పక్కున నవ్వి, పార్వదే ఏమిటదే గౌరీ వచన దగ్గర కవుతుడు కేలత దంగనామను చెరగదీసి మెల్లనఖ శుల్పుతూ మెల్లనఖ శుల్పుతూ దేవీ ద్వితీయ వాంఛలు నీరక చెప్పినాడను సుమి తొలి చేసిన గాథలనెలి నేడారయజాల చెప్పవలెనన్న. పార్వతి నే చెప్పవలెనన్న మనంబుగలం చెరలగో పార్వతి, నేను వరాన్ని కోరమంటే నీ ఒక పతివ్రత కథ చెప్పమని నన్ను కోరావా? పెచ్చిరానా, నీకన్నా పతివ్రత ఎక్కడ ఉందని చెప్పమంటావు. నీవే ఒక మహాపతివ్రతవి. పార్వతి, నువ్వు సామాన్యమైన దానవా? ఆదిశక్తి ఆదిశక్తి ఆధారభూతవు అఖిల లోకములకు అద్రితనయా నిన్ను మించు అన్నుల మిల్నలు నిన్ను మించు అన్నుల మిల్నలు ఈ జగమున కలరటంచు పల్కు కథలు గలవే పార్వతి, సమస్త భూతాలకు ఆధారభూతమైన నీవు ఆదిశక్తివి, వీరనారి మహాపతివ్రతవు. నీ ఉండగా వేరొక కాంత పతివ్రతయట, నేను చెప్పాలట, ఈవిడ వింటుందట. పిచ్చి పార్వతి, అలాంటి కథలు లేవు. ఒక్క మాట, నిన్ను మించిన పతివ్రత లేదని నేను చెప్తూ ఉన్నాను అన్నాడు శంకరుడు. ఆ విన్న మాట విన్నటువంటి పార్వతీదేవి, స్వామి లేదని మీరు అనకండి, మీరు మనస్ఫూర్తిగా చెప్పవలనన్న పతివ్రత కథే లేదా? చెప్పండి, నన్ను మించిన ఒక్క పతివ్రత కథ ఈరోజు మీరు చెప్పగా వినాలని ఆసక్తి కలిగి అడుగుతూ ఉన్నాను. చెప్పండి నాథ. పార్వతి, నిన్ను మించిన పతివ్రత లేదు లేదు అని నేను వాదిస్తున్నాను. 14 భువనములందొక్క పరమశక్తి గలదేని 14 భువనములందొక్క పరమశక్తి గలదేని సదయ హృదయ నాగరి గెలుపునే సంతసించునను భూతి పార్వతి, ఈ 14 భువనాల్లో నిన్ను మించిన పతివ్రత లేదో లేదు అని నేను వాదిస్తున్నాను. నా మాటకు నీవు ఎదురాడక నీవే పతివ్రత అన్నాడు. ఆ మాట విన్న పార్వతీదేవి, స్వామి మీకు మాటకు అడ్డు చెప్తున్నానేమో, నన్ను మించిన పతివ్రత ఉందండి. పార్వతి, ఏమిటా మంకు పట్టు మాటలు? నిన్ను మించిన పతివ్రత ఉందా? ఉండడానికి వీల్లేదు. నీ మాట కోసరంగా నా మాట వృధా చేయడానికి ఒక సామాన్యమైన కంతను పతివ్రతలు చేస్తే అదే పంతం కోసం నేను ఆమెను అపవిత్రం చేస్తా అన్నాడు శంకరుడు. స్వామి, అపవిత్రం చేస్తారా? ధర్మాన్ని మీరు అధర్మంగా మార్చలేరండి, మీరు న్యాయాన్ని అన్యాయంగా సృష్టించలేరు, కనుక మీరు అపవిత్రం చేయలేరండి పార్వతీదేవి. పార్వతి, ఎలా అపవిత్రం చేయలేకపోతానో నేను చూస్తా అన్నాడు శంకరుడు. మీరు చూసేది ఏమిటండి, ధర్మాన్ని ఎలా అధర్మం చేయగలరో నేను చూస్తానంది పార్వతీదేవి. నువ్వు చూసేది ఏమంటున్నాడు శంభుడు, కాదండి నేను చూడటం కాదు ధర్మం ధర్మమే అన్నది పార్వతీదేవి. ఇద్దరు కలహించుకుని ఆగ్రహించుకుని అలా ఎడమకం పెడముఖం పెట్టు కూర్చున్నారు ఆది దంపతులు. ఆ సమయంలో బ్రహ్మమానసూత్రుడైనటువంటి నారద మహర్షి గానం చేసుకుంటూ వస్తున్నాడు. గజ జన్మ వర ధారణ గౌరే రమణ, గజ జన్మ వర ధారణ గౌరే రమణ, గజ జన్మ వర ధారణ. అజతి విజ వినుత నిఖిలాగమ గజదంత విలాస గమనేయ గరబోధ, గజదంత విలాస గమనేయ గరబోధ, గజదంత విలాస గమనేయ గరబోధ. భజయోసు పరమేశ భజయోసు పరమేశ పాప వినాశ, భుజగ భూషణ భువన భూషణ నారదుడు అలా అమృతాన్ని కురిపించేటువంటి గానం చేసుకుంటూ వస్తూ అనుకుంటున్నాడు తన మనస్సులో. ఏమని, శంకర కమ్మని కలహ భోజనం భోంచేసి ఎన్ని రోజులైందో, చక్కని కయ్యమేపటికి సంభవమై చిరకాలమై నేడు అకట నేడు అకట ఒకటేని కలగల్పు ఘటల్ప దళల్చి నలు దిక్కుల మిక్కుటల్పుగా దిమ్మర దిమ్మర నిమ్మయ్యగల్చగుండి నేను ఇంకెక్కటికేగి కయ్యమున ఎవ్వని దార్కున చేదు నేను. కమ్మని కలహ భోజనం భోంచేసి ఎన్ని రోజులైందో శంకర, ఎక్కడికి వెళ్ళను, ఏ భార్యాభర్తలను విడతీయనయ్యా అని యోచించి నారదుడు మెల్లగా రజతాద్రి చేరుకున్నాడు. రజతాద్రి ఎండు ఎడముఖం పెడముఖం పెట్టిన దంపతులను చూచాడు. ఏమది, లోకారాజ్యులైన పార్వతీశ్వరులకు కలహమా? అవునవును, వీరు నా కోసమే పోటాడుకుని ఉంటారు. ఏమైనా వారిని ఈరోజు పోటాడుకునేటువంటి మరి బాధ్యతను కలిగించేటువంటి వ్యవహారం నా చేత పడినని ఇప్పుడు ఏం చేయాలి అని మెల్లగా రజతాద్రి చేరిన నారదుడు ముందుగా పార్వతమ్మకు నమస్కారం చేశాడు. శంకరుని పలుకరించాడు. స్వామి, మీ ఇరువురకు వచ్చినటువంటి కలహానికి కారణం నేను తెలుసుకోవచ్చా అన్నాడు నారదుడు. పార్వతీ అమ్మవారింది, నారదా నువ్వు కలహ భోజుడు అనే పేరు ఉంది, ఆ పేరు మాత్రం మా విషయంలో సార్థకం చేసుకోకే. చూడు, ఇది మా కుటుంబ సమస్య, ఏవో గొడవలు ఉంటుంటాయి, మా సంగతి మాకు తెలుసునయ్యా, నీకెందుకు ఈ గొడవ, వచ్చిన దారిన పోరాదు అంది పార్వతీదేవి. శంభుని పలకరించాడు నారదుడు, కుశలమే కదా అన్నాడండి. అయితే శంకరుడన్నాడు, నారదా, నీకు తగినటువంటి కలహం ఇక్కడ లేదు, మరి ఒక చోటుకి వెళ్ళమని సలహా చెప్పారు ఆయన. నారదుడు బాధపడి, మీకెంత బాధ కలిగించి నేను ఇక్కడ ఉండి మీకు మరి ఉపకారం చేసేదానికంటే నేను ఉండి మీకు అపకారం చేసినట్టు కలుగుతుందేమో, అలాగే వెళుతున్నాను అని నారదుడు ఎప్పుడైతే వెనకంజ వేసినాడు, పార్వతీదేవి కలుగు చేసుకుని పిలిచింది, నారదా వెళుతున్నారా? అయ్యయ్యో, నేను ఊరికినే అన్నానండి, ఇలా రండి, మాకు వచ్చిన గొడవ చెప్తున్నాను వినండి నారదా. అసలు మా వారికి నాకు ఎందుకు కలహం వచ్చిందో తెలుసా? ఆయన విశ్రాంతిగా ఉన్నారు, పోనీలే భార్యను కదా, బాధ్యతగా వారిని నేను పాదసేవ చేస్తున్నాను. నా సేవకు మెచ్చిన శంకరుడు పార్వతీ నీకు ఒక వరమిస్తున్నాను కోరుకోమన్నారు, కోరుకోమన్నారు కదా అని ఏమండి, మీరు ఒక పతివ్రత కథ చెబితే విని ఆనందించాలని ఉంది, కనుక మీకు నచ్చిన మీరు మెచ్చిన ఒక్క పతివ్రత కథ చెప్పండి అన్నాను. అంతేనారదా, ఆ మాటకు మా వారు ఏమన్నారో తెలుసా? పార్వతీ, నిన్ను మించిన పతివ్రత ఎక్కడ ఉందని చెప్పమంటావు, నువ్వే ఒక మహాపతివ్రతవి అని మా వారు అన్నారు. కాదు, నన్ను మించిన పతివ్రత ఉంది అన్నాను. నారదా, నువ్వే చెప్పవయ్యా, వారి మాట నిజమా లేక నా మాట నిజమా? పరమేశ్వరుడు అన్నాడు, ఏమయ్యా నారదా, మా పిచ్చి పార్వతి మాట విన్నావు కదా, పతివ్రత ఆవిడని మించింది లేదంటుంటే ఉన్నది అని ఆవిడంటోంది, నీ మరి నీ ఉద్దేశం ఏమిటో చెప్పు. స్వామి శంకర, మీరు కోపగించకండి. అమ్మా పార్వతమ్మ, ఎక్కడో పతివ్రత ఉంది అంటున్నారు కదా, ఆవిడ ఎక్కడుందో మీరే చెప్పండి అమ్మా అన్నాడు నారదుడు. ఆ మాట విన్న పార్వతీదేవి, నారదా ఎంత తెలివైన వాడివయ్యా, విషయం నీవు చెబితే ప్రమాదం నీకు వస్తుందని మొత్తం నా వైపు వేసినావా? సరే, ధర్మాన్ని చెప్పడానికి దాపరకం దేనికి, నన్ను మించిన మహాతల్లి ఎక్కడ ఉందో చెప్తున్నాను వినండి. నారద, భూలోకుల్లో ధర్మపురి నేలు. నారద, నన్ను మించిన మహా ఇల్లాలు ఎక్కడ ఉందో తెలుసా? ధర్మపురి నేలు అధిపుడు దాజగుణుడు, సకల సుగుణాల వాలుడా సత్యవర్మ, అనుగు సతి అనుగు సతి సత్యవతి అని అలరు చూడు, తదనా నారదా, నన్ను మించిన ఇల్లాలు ఎక్కడ ఉందో తెలుసా? భూలోకంలో ధర్మపురి అనే రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు సత్యవర్మ, అతడి భార్య సత్యవతి, అతిలోక రూప లావణ్యవతి, సుగుణాల రాశి, అన్నుల మిన్న మహాసాధ్వి. యథార్థం చెప్పాలంటే నారదా, ఆవిడ వ్రతనియమంలో కానీ ఆవిడ పాతివ్రస్యంలో కానీ నిజంగా ఆమెను మించినవారు ఎవరైనా ఉన్నారా అన్నది పార్వతీదేవి. ఆ మాట విన్నటువంటి శంకరుడు అన్నాడు, ఏ నారదా, మా పార్వతీమ ఏదో చెప్తోంది, ఆవిడ మాట నిజమా లేక నా మాట నిజమా అన్నాడు శంకరుడు. ఆ మాటకు సమాధానంగా నారదుడు అంటున్నాడు, శంకర, మీరు ఏమీ అనుకోకండి, అమ్మ పలికిన మాట నికమ్ము సుమ్మ, అమ్మ పలికిన మాట నికమ్ము సుమ్మ, శంకర నీకు మాత్రమే శంకయన అరయ పదు నల్గు భువనములందు, అరయ పదు నల్గు భువనములందు సత్యవతిని మించు పతివ్రతలు కలరే, ఆన తదనా ఇననా ఏమిటయా నీ సమాధానం అన్నాడు శంకరుడు. శంకరా, నా సమాధానం ఒకటే, ఆ మహాతల్లి మానవకంతుని మించిన ఇల్లాలు లేదు, మాట తప్పని మహాసాధ్వి అని చెప్పాడు నారదుడు. అతని మాటలు శంకరుడికి కొంచెం బాధ కలిగించాయి. అయితే నారద ఆ మానవ కంకని అపవిత్రం చేస్తా అన్నాడు శంకరుడు. నారదుడు అంటున్నాడు, స్వామి ఆ పని మాత్రం చేయకండి, ఎందుకంటే మరచిపోయారా లోకడ ఒకసారి మీరు అదే మీ ముగ్గురు త్రిమూర్తులు. మరచితివా అనసూయ సాధికకు, మరచితివా అనసూయ సాధికకు, మరవేరి ఆనాడు పటిన వ్యద, మరచితివా అనసూయ సాధిక. గర్వజులు చెల్లవు ఏరి కైన, గర్వజులు చెల్లవు ఏరి కైన, గర్వజులు చెల్లవు ఏరి కైన, కాని పనికి బూనుట మర్యాద, కాని పనికి బూనుట మర్యాద, లోకడ ఒకసారి మానవ కాంతకిధాయని అనసూయదేవిని పరీక్షించడానికి వెళ్లారు ముగ్గురు త్రిమూర్తులు. మీ చరిత్ర ఏమైంది? ఆ ముగ్గురు త్రిమూర్తులను కూడా మహాతల్లి మానవకాంత అనసూయదేవి చంటి పాపలను చేసి తన ఒడిని లాలించిన మాట మరచిన. స్వామి, ముగ్గురు త్రిమూర్తులను కూడా లాలించి ఆ ముద్దు పాపలగా చేసి తన ఒడిలో జోలపాట పాడిన మాట మరచినావా శంకర? ఈనాడు కూడా మానవ కంతయ్యని ఆమెను పరీక్షించడానికి వెళుతున్నావేమో. ఒకవేళ వెళ్ళినా అపజయము మీకే అమ్మా పార్వతమ్మ, జయము మీకే అని నారదుడు తప్పుకున్నాడు. ఆనందోత్సాహంతో పార్వతమ్మ అలా వెళ్ళిపోయింది. శంకరుడు కోపోద్దీపిత మానసుడై ఆగ్రహపూరితుడై అలా తప్పుకున్నాడు. కొన్ని రోజులు గడిచాయి. రోజులైతే గడిచాయి, కానీ ఈశ్వరుని హృదయంలో ఉన్న బాధ మాత్రం తనను వేధిస్తోంది. ఎక్కడ చూచిన మానవకంత ప్రతిబింబమే, ఎక్కడ చూచిన ఆ మానవకంత రూపమే, ప్రతీకారం ప్రతీకారం అనేటువంటి జ్వాల తన హృదయాన్ని రగిలిస్తోంది. ఈ శంకరుడు మానవకంతను పరీక్షించవలి అన్నటువంటి ధ్యాసతో ఒక మాయ మునివేశాన్ని వేసుకుని మాయ శిష్యులను 100 మందిని వెంట పెట్టుకుని బయలుదేరినాడు ఆ మానవకంతను పరీక్షించడానికి. అదే అదే మహాశివరాత్రి పర్వదినం. ఆ రోజు ధర్మపురి రాజ్యమంతా ఎలా ఉంది? శివపాదారవిందంతో నిండిపోయింది. భక్తి పరంపరలతో నిండి నిమిడికృతయి ఉన్నది ఆ ధర్మపురి రాజ్యమంతా కూడా. అలాంటి స్థితిలో ఈ మాయాశంకరుడు మాయ శిష్యులను 100 మందిని వెంట పెట్టుకుని అలా ధర్మపురి రాజ్యంలో ప్రవేశించాడు. సత్యవ్రతం చేస్తుంది ఈ మానవకంత. శంకర, పరమేశ్వర, నా ఈ వ్రతానికి ఎలాంటి ఆటంకం లేకుండా నన్ను కాపాడు తండ్రి అని వ్రతం చేస్తుంది ఆ మానవకంత. ఆ సమయంలో ఈ మాయాశంకరుడు 100 మంది శిష్యులను కూడా వెంట పెట్టుకుని ధర్మపురి రాజ్యంలో ప్రవేశించాడు. తెల్లవారిపోతుంది, అతిథులు రాలేదు, ఏమిటిది, నేను వ్రతంలో ఏదైనా లోపం చేశానా అని బాధపడుతూ ఉన్నటువంటి ఆ సత్యవతి దేవి భర్త గారిని చేరియామండి. ఏమిటి అన్యాయం, ఈరోజు నేను ఏ లోపం చేయలేదండి, వ్రతం పూర్తి కావస్తోంది, అతిథులు ఇంకా రాలేదు, నే చేసిన ఏదైనా దోషం ఉందా స్వామి? పిచ్చిదానా, నమ్మిన వానికి సొమ్ము, నమ్మకపోతే దుమ్ము అన్నారు. మనం నమ్ముకుని భగవత్ ఆరాధన చేస్తున్నాం, భగవంతుడు తప్పకుండా వచ్చి నీ కోరిక తీరుస్తాడు, నువ్వు నిశ్చింతగా ఉండమన్నాడు భర్త సత్యవర్మ గారు. ఈవిడ తన భక్తి మందిరానికి చేరుకుని స్వామిని ఆరాధిస్తోంది. శంకర, శివ శివ త్రిలోకనాథ, శివ శివ త్రిలోకనాథ, చంద్రశేఖర శివ శివ అవని వెంకటేశ్వరుని స్వామి పరమేశ్వర, నా వ్రతంలో ఏదైనా లోపం ఉందా నన్ను క్షమించు తండ్రి. నా ఆరాధనకి ఒక అర్థాన్ని కలిగించు తండ్రి అని భక్తి విశ్వాసంతో పరమేశ్వరుని విగ్రహం ముందు నిలువబడి ప్రార్థన చేస్తోంది ఈ మానవకాంత సత్యవతీదేవి. ఆ సమయంలో ఈ బోళాశంకరుడు ఒక్క కేక వేసినాడు పెద్ద పెట్టున. ఎవరండి లోపల? మహారాణి. అరకర శంకర పాప భయంకర అరకర కర గరయనుసు, అరకర శంకర పాప భయంకర అరకర కర గరయనుసు, గజ జన్మంబర కరణ గంగర గమరయనియు. అలా పెద్ద పెట్టున కేక వేచాడు పరమేశ్వరుడు. ఎవరండి లోపల? ఓ మహారాణి. ఆ ముని పొంగవుని మాట విన్నటువంటి సత్యవతి హృదయం పులకించిపోయింది. మునీంద్ర వచ్చారా, మీ రాక కోసమే నేను ఎదురు చూస్తున్నాను. దయచేయండి నా ఇంత ఆతిథ్యాన్ని స్వీకరించి మీ ఆశీస్సును నాకు అందించండి. శభాష్. నీవేనా సత్యవతి అంటే రాణి? అవును స్వామి, నేనే. ఓ, మాట తప్పని రానవని ఇంత దూరం వచ్చాను. ఓ సత్యవతి, నీ ఇంట ఫోన్ చేయవలయనన్న ఒక్క షరతు ఉంది. షరత ఏమిటండి అది? చెప్పండి, మీకేం కావాలి? ఏమీ లేదమ్మా, నాకు మూడు కోరికలు ఉన్నాయి. నీవా మూడు కోరికలను తీరుస్తాను అంటే ఫోన్ చేస్తాను, లేదంటావా మరి ఇంకొక చోటికి వెళతాను. స్వామి, నన్ను పరీక్షిస్తున్నారు. మీరడిగిన మూడు కోరికలు నేను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రాణత్యాగమైనా చేస్తానేమో కానీ అన్నమాట తప్పేటువంటి అసత్యవతిని కాదు. రండి, ఆతిథ్యాన్ని స్వీకరించండి. ఏమమ్మా ఇప్పుడు అంటున్నావు మాట తప్పను అని? భోజనానంతరం లేదు అంటే ఏం చేయాలి? అలా కాదు, నేను మాట తప్పను అని నాకు ప్రమాణం చేయమన్నాడు. స్వామి, నన్ను ప్రమాణం చేయమంటున్నారు. పెద్దలు మీ మాట నేను కాదనలేకపోతున్నాను. సరే, మీ మాట ప్రకారం ప్రమాణం చేస్తాను, వినండి.
పంచభూతంబుల మీ పాదమాన పంచభూతంబులాన మీ పాదమాన మాట దప్పగవాను, మాట దప్పగవాను మాటికేను సమ్ముతమున్న దల్పుడో మౌనివర్య మీ పదములయాన, మీ పదములయాన నే నమ్మిన పార్వతీశ్వరులయాన మత్ప్రాణ విభునియా. మాట దపగబోను ముమ్మాటికే తా
స్వామి, ఈ పంచభూతాల సాక్షికి నేను ప్రమాణం చేస్తున్నాను. మీ పాదాల యాన, నా భర్త మీద యాన మీరు కోరండి, ఫోన్ చేయండి. శభాష్ శిష్యులారా, ఫోన్ చేయమన్నాడు శంభుడు. భోజనానంతరం స్వామి కూడా తాంబూలం వేసుకుంటూ కూర్చొని, అమ్మాయి ఇది నా మొదటి కోరిక, సెలవియండి స్వామి. యోగ్యుడైనటువంటి వాడు, శక్తివంతుడు, రూపవంతుడు, గుణవంతుడు, మహారాజు, అదే అంటే నీ భర్త వచ్చి మా అమ్మాయి పాదసేవ చేయాలమ్మా, ఇది నా మొదటి కోరిక. స్వామి, నా భర్త మీ అమ్మాయి పాదసేవ చేయాలా? అలా కాదు స్వామి, ప్రజలను పాలించేటువంటి ప్రభువు ఈరోజు మీ అమ్మాయి సేవ చేయడానికి వస్తే అమాయకులైన నా ప్రజలు ఏమైపోతారు చెప్పండి. నేను వస్తాను, నా జీవితాంతం మీ అమ్మాయి పాదసేవ నేను చేస్తాను. ఏమమ్మా అడిగింది నిన్ను కాదు నీ భర్తనే, నేను వస్తానంటున్నావు, అడిగింది నీ భర్తనే నిన్ను కాదు, మాట తప్పని దానమైన నీ భర్తను పంపించు, కాదా లేదని ఒక్క మాట చెప్పు వెళ్ళిపోతాను. ఆ మాట విన్నాడు భర్త సత్యవర్మ గారు. రాణిని చేరి, రాణి మునికాంత సేవ చేయడానికై నన్ను పంపించు, అనృతమాడిన అసత్యవతి అని పేరు నీకు వస్తే నేను సహించలేనన్నాడు. భర్తగారి మాట కదన లేకపోయింది. మునీంద్ర ఇదిగోండి, నా భర్తను మీ అమ్మాయి సేవ చేయించుకోవడానికి తీసుకువెళ్ళమన్నది. మునీశ్వరుడు ఆ మహారాజుని వెంటనెడుకుని ఘోరారణ్యాల కట్టుపడి వెళుతూ ఉన్నాడు. ఆ భయంకరారణ్యంలో విశాలమైన ప్రదేశంలో ఒక సుందరమైనటువంటి భవనాన్ని నిర్మించాడలాగా. అలా సుందరమైనటువంటి భవనంలో అప్పుడే సృష్టించి పెట్టాడు ఒక మాయ కాంతని. ఆ మందిరానికి చేరుకుని అమ్మాయి అని ఒక్క కేక వేచాడు. ఆ మాయకాంత, ఆ వగలాడి, ఆ టక్కరి, ఆ మోసగారి, ఆ చిన్నారి వాళ్ళు చూపులతో వచ్చి, నాన్నగారు పిలిచారా అంది. అవునమ్మా పిలిచాను, ఇతడే నీ సేవకుడు, మహారాజు యోగ్యుడు. అయ్యో చాలా బుద్ధివంతుడమ్మా, నీకు ఏమి చేయవలసి సేవ చేయవలనో చెప్పు, నేను మరలా ఇప్పుడే వస్తాను అని చాటుకు వంచి అంతర్ధానం అయిపోయినాడు మాయాశంకరుడు. ఈ మాయకాంత ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ఏమండి మీ పేరేమిటి?
సత్యవర్మ యాదురు.
అమ్మా నా పేరు సత్యవర్మ అంటారమ్మా, మీ సేవ చేయడానికి వచ్చినటువంటి సేవకుడనమ్మా, మీకు ఏమి సేవ చేయమందరో సెలవేయండి.
ఓహో సత్యవర్మ గారా, చూడండి నమ్మకమైన వారని మా నాన్నగారు అంటుంటే ఇప్పుడే మిమ్మల్ని చూస్తూ ఉన్నాను. ప్రతిరోజు నాకు ఏమి సేవ చేయవలనో చెప్తున్నాను, వినండి. తెల్లవారుచామున కొయను కోడి గోతకు ముందే నీవు మేల్కొని నన్ను మేల్కొల్పవలయు, చల్లని పన్నీట స్నానమాడిన చల్లని పన్నీట స్నానమాటిన ఎంత దివ్యాంబరములు మీరే నాకు అందించవలయు. కమ్మ కమ్మని పిండి వంటలుగా వేళ దప్పగ మీరే నాకు తినిపించవలయు, తినిపించవలయు. పూలవనముల తిరిగటి వేళలందు సతతము నీవు నా వెన్నల్టి ఉండవలయు.
ఓ సత్యవర్మ గారు, ప్రతిరోజు మీరు మీ చేతులతో స్వయంగా నాకు వండి తినిపించాలి, మీరు నాకు పాన్పు సవరించాలి, నా వెన్నంటి ఉద్యానవనానికి రావాలి. ఆవిడ షరతులకు ఒప్పుకున్నాడు మహారాజు సత్యవర్మ గారు. ఆయనను వెంటర పెట్టుకుని ఉద్యానవనానికి చేరుకుంది మాయకంత. అతనిని అనృత్తం ఆడించవలయననేటువంటి పట్టుదల చేత ఆ సత్యవర్మను చూచి పాట పాడుతుంది మాయకంత. ఏమని?
సరసకురా
పది పది విధమున ఓ నవమన్మథాకార, ఏమైనా నీ రూపాన్ని చూస్తుంటే వివాహమడయ్యాలని నేను బుద్ధి కలుగుతుంది. మా నాన్నగారితో చెప్పి మన కళ్యాణానికి ఏర్పాటు చేస్తానంది మా యొక్క అంత. ఆవిడ మాట విన్న సత్యవర్మ గారు అన్నాడమ్మా, సరి సరి అంత మాట వినజాలను నీ విటుల పల్క పాడియే తరుణిరా నీదు వాల్చితము ధర్మము దప్పి జరిల్జనాడు మౌని వరేణు నీ ఆజ్ఞమీరా నా పరువు ప్రతిష్టలు భగ్నముగానే ఎంచి చూడగా అమ్మరో నా మాట వినండి. నాకు భార్య ఉంది, 10 ఏళ్ల మగబిడ్డ ఉన్నాడు. కనుక నన్ను అర్థం చేసుకోమ్మా, నేను నీ అన్నలాంటి వాడిని, నీ తండ్రి లాంటి. అధిక ప్రసంగం అనవసరం. ఓ సత్యవర్మ, నిన్ను వివాహం చేసుకుంటానన్నాను, అంతే, జరిగిపోవలసింది అని సత్యవర్మకు దగ్గరగా చేరుకుంటోంది. ఆమెను తప్పించుకుని పరుగు తీస్తున్నాడు ఈ మహారాజు. ఆ స్థితిలో ఈ మాయకంత తల విరియ పోసుకుని దేహమంతా రక్కుని వగలమారి ఏడుపులు ఏడుస్తూ మాయా శంకరుడు దగ్గరికి చేరి, నాన్న, ఓ నాన్న, ఎంత ఘోరం జరిగిందో చూసావా నాన్న? నువ్వు నా సేవకుడిని తెచ్చిన ఆ నీచుడు నన్ను బలత్కరించి నా జీవితమే భద్రం చేశాడని అమృతమాడిందా మాయకంత. ఆ మాట విన్న ఆ మాయాశంకరుడు ఈ సత్యవర్మ గారిని తన రాజ్యంలో అవమానం చేయాలని తాను యోచించి చేతులకు బేడీలు తగిలించి ధర్మప్రియ రాజ్యానికి చేర్చాడు. ప్రజలంతా కూడా ఆ సభలో ఉన్నారు. ఆ స్థితిలో ఈ సత్యవర్మ గారు తాను నేరం చెయ్యకపోయినా అపరాధిలాగా బంధీకృతుడై తల వంచిన నిలబడ్డాడు సభలో. ఇతనికి శిక్ష విధించవలసిందన్నాడు మాయాశంకరుడు. ఒక కన్య జీవితం భగ్నం చేశాడు. ఈ మూర్ఖునికి ఏ శిక్ష విధించాలి, న్యాయస్థానం నిర్ణయించేమన్నాడు. పెద్దలంతా శిక్ష నిర్ణయించారు. ఏమిటది, ఒక కన్య జీవితాన్ని భగ్నం చేశాడు గనక ఇతనికి ఉరి శిక్ష తప్పదని నిర్ణయించారు. ఈ మాట తెలుసుకున్న భార్య సత్యవతి శోక సముద్రంలో మునిగిపోయి స్వామిని ఆరాధిస్తూ భర్త పాదాలపై పడిపోయి, ఏమండి ఇది అన్యాయం కాదా? ఏ పాపం ఎరుగిన నా భర్తకు ఉరి శిక్ష? శంకర, నీకైదా జాని లేదా? ప్రతిరోజు అర్చించనిది, అభిషేకించనిది, కనీసమైన మంచి నీరైన ముట్టని నా భర్తను నాకు దూరం చేస్తావా? స్వామి, ఏమిటి అన్యాయం? పంతమేల ఈశ్వర పరమ పురుష గావరా పంతమేల ఈశ్వర పురుష కరుణ రోడ కరుణి దరిదేర పరమ పురుష కరుణ రోడ కరుణి దరిదేర అరగర ఇదేమి పాపమో అరగర సో
నా భర్తను నాకు అందించవా, నాకు పతి భిక్ష పెట్టవా స్వామి అని తాను రోధిస్తూ ఉన్నటువంటి స్థితి కూడా గమనించినటువంటి ఆ బోళాశంకరుడు తన భర్తని తల్లకెళ్ళ ముందే అలా ఉరితీసి వేశారు. భర్తను పోగొట్టుకున్న ఆ మహాతల్లి, స్వామి మీరు వెళ్ళిపోయారు, మీరు లేకుండా నేను జీవించలేనండి, మూడు వారిన ఈ జీవితం మోసేదానికంటే నన్ను కూడా మీ దగ్గరికి చేర్చుకోండి స్వామి అని భర్త శవాన్ని తెప్పించి బంగారపు పాన్పుగా గంధపు చక్రలతో పాన్పును తయారు చేసి ఆ పాన్పుపై తన భర్త శవాన్ని ఉంచి ఆమె కూడా సహగమనం అయిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంది ఆ మహాతల్లి. ఆ సమయంలో వచ్చాడు మాయాశంకరుడు. అమ్మాయి, ఒక కోరిక మాత్రమే నెరవేరింది, ఇప్పుడు కోరేది రెండవ కోరిక, ఇంకొక కోరిక మూడవ కోరిక, రెండు మిగిలి ఉన్నాయి, అవి ఇచ్చినవి ఇవ్వకుండా వెడితే నీకంత ధర్మమా? ఆ రెండు వరాలు ఇచ్చి ఆ పైన నువ్వు చేరుకో ఎక్కడికైనా. స్వామి మీ మనసు ఎంత కఠిన పాషాణమండి, నా భర్త పోయి నేను బాధపడుతుంటే మీకు వరాలు ఇవ్వమని నన్ను అడుగుతున్నారు? అవునులేండి, మీ మాట కోసమే నా భర్తను ధార పూసుకున్నాను కదూ, ఆ మాట కోసమే ఆ రెండు వరాలు ఇచ్చినాక నేను నా భర్త దగ్గరికి చేరుకుంటాను. చెప్పండి మీకేం కావాలి? ఆ ఏం చెప్పనమ్మా, నీ భర్త చేసిన ఘోరాన్ని భరించలేక నా బిడ్డ కాళికాదేవి ఆలయానికి వెళ్ళి పదునైన బాకు తీసుకుని పదునైన కత్తి తొప్పడుచుకుని చచ్చిపోవాలనుకుంది. అప్పుడు ఆ కాళికామాత ప్రత్యక్షమై, బిడ్డ నీవు ఆ పని చేయక, నీ వాదు తొలగిపోవాలంటే నరబలి కావాలన్నది ఇది నా రెండవ కోరిక, నరబలి కావాలన్నది ఇది నా రెండవ కోరిక అన్నాడు ఆ సత్యవతి దేవన్నది. స్వామి నరబలి కావాలా? తనువుల సంగి కాచెడు సుధామై కాళిక, కన్న బిడ్డల తిననిటు సాకసింప జగతిన్ మరి రక్షకుడెవరు? అమ్మా, నీకే కన్నబిడ్డలను తినాలని కాంక్ష కలిగినప్పుడు ఆపడం అపచారం అవుతుందేమో, నేను వస్తాను, నన్ను తీసుకువెళ్ళి ఆ జగన్మాతకు బలి చేయమన్నదా మహాతల్లి. నిన్ను నన్ను బలి అడగలేదో, 10 వత్సరముల బిడ్డ కావాలి మగబిడ్డ, అతను ఎవరో కాదు, నీ బిడ్డను పంపించు అన్నాడు. ఆ మాట విన్న సత్యవతి దేవి అన్నది, మునీంద్ర లేకలేక ఎన్నో నోములు నోసి కన్నాను నా కన్నయ్యని, నా బిడ్డని బలి చేయడానికి పంపించమంటారా? లేదండి, నేను వస్తాను, నన్ను తీసుకువెళ్ళండి. ఆ మాట విన్నటువంటి 10 వత్సరముల కొడుకు పడిభూషణుడు తన తల్లిని చేరి, అమ్మా అన్నుతమాడితే నేను సహించలేనమ్మా, అమ్మా స్వామివారి కోరిక నెరవేర్చు, నన్ను కాళికామాతకు బలి చేయమ్మా అన్నాడు. బిడ్డ మాట కాదనలేకపోయింది. అమ్మా ఏమిటా కన్నీరు, ఏడ్చకమ్మా. ఆడించువాడు శంకరుడు, అమ్మా ఆడించువాడు శంకరుడు, ఆడెడువాడు ఈశ్వరుడు, ఆటం పాటం క్రీడించువాడు భవుడు, అవువాడే బ్రహ్మాండ భాండమంతట శివుడే జననీ. అమ్మా ఆడేవాడు శంకరుడు, పాడేవాడు శంకరుడు, ఆడినా వాడే పాడినా వాడే, నా మాట విను, నన్ను బలికి పంపమ్మా. అయ్యో తల్లి, ఆలస్యం చేయక పంపించమ్మా, ఆ బిడ్డ మాట కాదని లేకపోయింది. మునీంద్ర ఇదిగుండి నా బిడ్డను తీసుకువెళ్ళి ఆ జగన్మాతకు బలి చేయమని అప్పచెప్పింది. మాయాశంకరుడు అన్నాడు, ఏమమ్మా నీ బిడ్డని నే బలి చేస్తే పాపం నాకు రాగా, కనుక నీ బిడ్డను నువ్వే నీ చేతులతో అమ్మవారి ముందు నరకాలి, ఇది నా రెండవ కోరిక అన్నాడు. మునీంద్ర బిడ్డను చంపేటువంటి స్థితికి నన్ను దిగజార్చావా, చరిత్రలో ఏ తల్లి కూడా ఇంత ఘోరం చేయలేదు, నాకు ఈ స్థితి ఎందుకు కలిగించావు? స్వామి నేను నా బిడ్డను నా చేతులతో నేను బలి చేయలేనన్నది. ఆ కొడుకు తల్లిని చేరంటాడు, అమ్మా స్వామివారు చెప్పింది చాలా మంచి మాటమ్మా, ఎందుకంటే అమ్మ చేతుల మీదకి వెళితే నేను అమ్మ దగ్గరికే వెళతానమ్మా, కాదనక నువ్వే నన్ను నరుకమ్మా, నీ చేతుల మీదుగా నన్ను పంపించమ్మా, కాదనకమ్మా అన్నాడు. ఆ బిడ్డ మాట కాదనలేక, మునీంద్ర మీరు ఆలయానికి వెళ్ళండి, నా బిడ్డను నా చేతులతో నేను బలి చేస్తానని ఆ మానవకంత ఆ బిడ్డను తీసుకుని కాళికాదేవి ఆలయానికి వెళ్ళింది. అమ్మవారి పాదాల ముందు పరుండబెట్టింది, పదును కలిగిన ఖడ్గాన్ని తీసి ఒక్కసారికి అలాగా పైకి వేచి, మనసులో బాధ ఉన్నా అది వ్యక్తం కాకుండా ఆ బిడ్డను చంపడానికి మనస్సు రాక, చిరదరగీర్తి నిల్ప తన చిల్లని కుమారుని బరుండబెట్టి తన చిన్ని కుమారుని బరుడబెట్టి లో
దొక్కబోనిడి అంతమాని చేత గజ్జము ధరించి అంతమాని చేత గజ్జము ధరించి కర్రకర్ర గోయ సాగే సుతుకంఠమ కుల్టిత సత్యనిష్టకై స్వామి ఏమిటి అన్యాయం, నా బిడ్డను నా చేతులతో నేను బలి చేయలేకపోతున్నాను. ఆ ముద్దుల గారు మమ్మ చూస్తుంటే హృదయం విదారకమైపోతుంది. కన్నా నేనేం చేయను, నిన్ను నేను ఎలా బలి చేయను, అది పొంగి పొరలి వచ్చేటువంటి దుఃఖాన్ని తన హృదయంలో అలా పదిలు పరచుకుని పదును కలిగిన ఖడ్గాన్ని తీసుకుని ఒక్క పరిగా తన కుమారుని శిరస్సుపై ఆ ఖడ్గాన్ని మోదింది. అంతే, తల ఒకవైపు మొండెం ఒకవైపు పడిపోయాయి. ఆ సమయంలో ఆ బిడ్డను చూచి హృదయ విదారకమైపోయింది. నాన్న, కన్నా, నిన్ను చేతులార బలి చేసిన రాక్షసిని బాబు, నిన్ను ఈ స్థితిలో చూసి నేను భరించలేకపోతున్నాను. ఈ బాధ నేను భరించలేను. మునీంద్ర, చూచారా, మీ కక్ష తీరిందా? నా భర్తను చంపారు, నా బిడ్డను నా చేతితో బలి చేయించారు. మీకేమి పుణ్యం వస్తుందండి? నేను ఏం పాపం చేశానని నా మీద మీకింత కసి మీకు పగ చల్లారిందా? చూడండి, ఇంకొక వరం ఇవ్వాలి కదా మీకు. ఆ వరం ఏమిటో త్వరగా కోరండి. ఆ కోరిక కూడా తీర్చి నేను నా భర్త దగ్గరికి వెళ్ళిపోతాను. త్వరగా కోరండి. సత్యవతి, మొదటి వరమున భర్తను చంపిన అనుమాట తప్పలేదు, రెండో వరమున బిడ్డను నరకమంటిని మాట తప్పలేదు. ఇంతకన్నా నేను ఏం కోరాలి? చూడమ్మా, ఒక్క నిమిష కాలం నాకు వ్యవధీవు, ఇప్పుడే వస్తాను. వద్దండి, మీరు నన్ను బాధించకండి, మీరు త్వరగా కోరండి. లేదమ్మా, ఇప్పుడే ఒక్క క్షణం అని అలా ప్రక్కకు వెళ్ళి ప్రచారణ చేస్తున్నారు. ఏం కోరాలి? మూడవ కోరిక ఏం కోరితే బాగుంటుంది? యోచన చేస్తూ ఉన్నాడు పరమేశ్వరుల వారు. ఆ సమయంలో నారదుడు గానం చేసుకుంటూ ఈశ్వరుని చేరుకున్నాడు. ఈశ్వరుని చేరుకుని, స్వామి, ఎంతవరకు వచ్చిన శంకరయ్య గారు అన్నాడు. ఓహో, నువ్వా నారద? ఏమిటి విశేషం? ఎంతవరకు వచ్చిందో అది నేను చూసుకుంటాను, నువ్వేం చెప్పక్కర్లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడు. కానీ శంకర, వెళతాను. ఆ రోజు నేను మధ్యవర్తిని గనక మీకు జ్ఞాపకం చేయడానికి వచ్చాను. ఆవిడ మహాతల్లి, మహాపతివ్రత, భర్తను చంపారు, మాయగాంతను సృష్టించే కొడుకుని నరకమన్నారు, మాయగా యోచించి. ఇంతకన్నా మీకు నిదర్శన ఏం కాలి? ఇది ప్రదర్శన కాదా మీకు? సరే, నేను వెళుతున్నాను, సర్వాతం ఇస్తూ నారదుడు వెళ్ళిపోయినాడు. పరమేశ్వరుడు మూడవ కోరిక నిర్ణయ ప్రకారంగా ఈ సత్యవతి దేవి దగ్గరకు వచ్చాడు. ఎదురు చూస్తోంది మహాతల్లి. మునీంద్ర, ఆ మూడవ కోరిక కోరమన్నది. మాయా శంకరుడు మూడవ కోరిక కోరుతూ ఉన్నాడు. ఏమని? అమ్మాయి సత్యవతి, నేను ఈ కోరిక కోరినందుకు నువ్వు నన్ను అన్యదా భావించవు కదా. కమవంచ కలిగే నాకు కావలే ఒకసారి, కమవంచ కలిగే నాకు కావలే ఒకసారి, కోమలిని పతి మెచ్చగా తోడుము ఒకదా. కమవంచ కలిగే నాకు కావలే ఒకసారి. కోరిక తీరు చిక్కతల్లి బావునమ్మ, కథపడిన ప్రక్కన చేరు బంగారపు బొమ్మ. అమ్మాయి, ఇది నా మూడవ కోరిక. అది ఏమిటో తెలుసా? అదేనమ్మా, ఈ రేయ నాకు ఒక్క సాని కావాలన్నాడు. ఆ మాట వినగానే మహారాణి గారి హృదయం భగ్గుమని ఆవేదనకు గురైనా, తాను చేయనది లేక, మనేంద్ర, మీ కోరిక తీర్చే కంతకోసరంగా నేను ప్రయత్నం చేస్తాను అని ఆ మహాతల్లి ఆ ఉద్దేశ ప్రకారంగా సానివాడకు వెళ్ళి ప్రయత్నం చేసింది. కానీ వారు ఎవ్వరు ఆ రోజు రానన్నారు, రేపైతే వస్తానన్నారు. ఆ మాటే మునీశ్వరునికి చెప్పింది. ఆ మాట విన్న శంకరుడు అన్నాడు, ఇది కాదు, నేను నా మనసులో ఉన్న కోరిక ఈ రోజే నెరవేరవలే అన్నాడు. అంటే ఏమిటి? ఆమెనే కోరు భావాన్ని వ్యక్తం చేశాడు. ఆ మాట తెలుసుకున్నటువంటి ఆ మహాసాధ్వీమణి ఆ సత్యవతి దేవి కాత్యాయని విగ్రహం దగ్గరకు వచ్చి, భవాని పావని కాత్యాయని నన్ను పాలింపతలమేనా మాతా హైమవతి నీ వేగతి భావని కాత్యాయని వారణ
భవాని, ఈ సకల చరాచర జంతుజాలాన్ని సృష్టించి పోషించి ఈ సృష్టి స్థితిల యాదులను నీ ఆజ్ఞ మేరకుండా నడుపుతున్న భావనివే అమ్మా. నీ బిడ్డకు ఒక్క బిడ్డకు న్యాయం జరిగితే చూస్తూ ఎలా ఊరుకుంటావు? ఇది నీకు న్యాయమా? ఇది నీకు న్యాయమేనటమ్మా కాచ్చాయని? ఒకవేళ ఆతనే నాలాంటి మహాపతివ్రతలను భంగం చేయాలని సంకల్పిస్తే కనీసం మునీశ్వరుడు జపించుకోవడానికన్ని నీళ్లు కూడా ఉండకుండా పోతాయందండి. ఈ మాట ప్రక్కనే ఉండి విన్నాడు నారదుడు. కొంప మునిగింది కదా అనుకున్నాడు. వెంటనే ఈ నారదుడు ఆ మాట విని పార్వతీదేవి ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళాడు. ఏమ్మా ఉమాదేవి గారు, ప్రమాదం వచ్చేసిందన్నాడు. అబ్బబ్బా నారద, ఎప్పుడొచ్చినా నువ్వు హడావుడే, ఏమిటా ప్రమాదం అంది పార్వతీ అమ్మవారు. ఏం చెప్పనమ్మా, ఆ రోజు మీ భార్యాభర్తలిద్దరు ఒక మానవకంత గురించి పోటాడుకున్నారే, ఆమెను పరీక్షించడానికి మీ వారు ఉన్నారే. ఏది? శ్రీవారు పరీక్షించడానికి వెళ్ళాడు. మాయకాంతను సృష్టించి ఆ సత్యవర్మను మోహింపచేసి ఉరికంబానికి ఎక్కించి ఉరితీశాడు. ఆవిడ మాట తప్పలే. రెండవ వరమని బిడ్డను నరకమన్నాడు, ఆవిడ ముక్కలు చేసి అలా పారవేచ్చింది. మూడవ కోరిక మీ వారికి కామవాంఛ కలిగినట, సాని కావాలట. ఏమ్మా ఇది మీకు న్యాయమేనా? బిడ్డనిలా ఏడిపించడం మీకు ధర్మమేనా? అమ్మా పార్వతమ్మ, విషయం శృతి మించింది, ఇక నీ భర్త నీకు దక్కునోలో లేడు అన్నాడు నారదుడు. ఆ మాట విన్న పార్వతి, అయ్యో నారదా ఎంత పని, నా పసుపు కుంకాన్ని నేను కాపాడుకునే బాధ్యత నాకు ఉందయ్యా నారదా. అపాయం లేని ఉపాయం చెప్పమంది పార్వతీదేవి. అయ్యయ్యో అపాయం లేని ఉపాయాలు కావలసినన్ని. చూడమ్మా నీ భర్త నీకు దక్కాలంటే నీవే సాన్నివేశం వేసుకుని ధర్మపురి వెళ్ళమన్నాడు. నారదుని మాట ప్రకారంగా పార్వతీ అమ్మవారు చక్కని సాన్నివేశాన్ని వేసుకుని ధర్మపురి వెళ్ళి తన పాదాల ముందు పడియేడుస్తున్నటువంటి బిడ్డను లేవనెత్తి, అమ్మా సత్యవతి నేనమ్మా అంది. ఎవరమ్మా నువ్వు? అదే నేనెవరునో నీకు తెలియదు కదూ, నా పేరు భవాని అంటారమ్మా, నేను సానిదానని. అదే మీకు సాని కావాలన్నారట ఆ మునీశ్వరునికి, అందుకే వచ్చానమ్మా. అమ్మా భవాని, నా మాలడి ప్రత్యక్ష దైవంలా వచ్చావమ్మా. నా పాలిటి దైవం అవచ్చిదివా నాది మణి మేల్మేలు ఈ ముని కోర్చను దీపము నీకు ఇచ్చదగే జీవరా. ఆ మునీశ్వరుని కోరిక తీర్చు, నీకు కావలసినన్ని ఆభరణాలు ఇస్తానంది. ఓ అమ్మ రాణిగారు, నీ మాసకు ఒక మాట కోసం కాదమ్మా నేను వచ్చింది, నీ సొమ్ము కోసం కాదు తల్లే, నీ మాట కోసమే వచ్చాను. ఆ మునీశ్వరుడు ఎక్కడున్నాడు? అతను ఉన్న ప్రదేశానికి చేరింది పార్వతీ అమ్మవారు. ఆ సమయంలో ఈ పరమేశ్వరుడు చూచాడు ముసుగులో ఉన్న పార్వతిని. ఈవిడ ఎవరు, ఓ అమ్మీ ఎవరు అన్నాడు. పార్వతీదేవనది నేనేనండి, ఒక స్త్రీని మీరు కోరుకున్నటువంటి కన్యనండి వచ్చానుంది. ఓహో అలాగా, అసలు ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది, ఎవరై ఉంటుంది అని ముసుగులో ఉన్నటువంటి పార్వతిని పరీక్షించడానికే దివ్య దృష్టితో చూచాడు శంకరుడు వారు. ఆ ముసుగులో ఉంది ఎవరి? పార్వతీదేవి. పార్వతి అన్నాడు శంభుడు. ఏమిటి నాథాంది పార్వతీదేవి? ఆ మాటలు విన్నటువంటి శంకరుడి హృదయం భగ్గుమంది. పార్వతే శివలోకంలో సాధించింది దాలకు భూలోకానికి వచ్చావా? అవును. ఈ సంగతి అసలు నీకు ఎలా తెలిసింది? ఓహో నారదా నువ్వే చెప్పుకుంటావు. ఏమిటండి చెప్పేది? నేను భూలోకం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చానంటున్నారు? మీకోసం రాలేదే, నా పసుపు కుంకుమ కాపాడుకోవడానికి వచ్చాను, నా బిడ్డను రక్షించుకోవడానికి వచ్చాను. అది కాదు పార్వతి, అసలు ఈ సంగతి నీకు చెప్పింది ఆ నారదుడే కదూ. ఎందుకండి నారదుని మీద విరుచు పడతారు? చివరక నారదుడే వచ్చి చెప్పకున్నా సత్యవతి శాపవకినికి సమచిపోగమును. చివరక నారదుడి వచ్చి చెప్పకుండా ఆ సత్యవతి శాపవకినికి సమచిపోగము. పసుపు కుంకుమ కొరకు నేను తటి పాటుబడిది ఆ నారదుడే లేకపోతే మన కథ గుర్తింపే లేదండి. ఎందుకలా మాట్లాడతారు? నారదుని ఎందుకంటారండి అన్నది తెచ్చిదానా? నారదుని ద్వేషించడం కాదు, నారదుడు లేకపోతే ఈ కథే లేదు. చూడు, ఆమెను ఏడిపించాలంటున్నా, ఆవిడ నా బిడ్డ కాదా? ఆమె కీర్తి చాటడానికి నేను ఇలా చేశాను కానీ పిచ్చిదానా, ఆమెను ఏడిపించడానికి కాదే. ఆవిడ పతివ్రతని ఈ లోకానికే తెలుసు, కానీ ముల్లోకాలకి తెలియదే. ఆమె కీర్తి ప్రతిష్టలు ముల్లోకాలు తెలియడానికే నేను ఈ రూపంగా ఆమెను పరీక్షించాను. అదిగో చనిపోయిన సత్యవర్మ కొడుకు పరిభూషణుడు వస్తున్నాడు చూడమన్నాడు. సత్యవర్మ కుమారుడు పరిభూషణుడు శివ పాదారవిందాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. పార్వతీ పరమేశ్వరుడు నిజరూపం దాల్చి ఆ భార్యాభర్తల నిద్రను కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఆ సత్యవర్మ గారు కొడుకు పరిభూషణుడు శంకరస్వామిని స్తుతిస్తున్నారు.
జటాకటాహ సంభ్రమ భ్రమన్నెలింపని జరి జటాకటాహ సంభ్రమ భ్రమన్నెలింపని జరి విలోల వీధి వల్లది విరాజమాన ముద్దని శంభుని స్తోత్రం చేస్తూ ఉండగా పార్వతీశ్వరుడు ఆ బిడ్డలను ఆశీర్వదించి, అమ్మా సత్యవతి నీ కీర్తి నేను ఉన్నంత వరకు ఉండుగాక, ఇదే నా లీల శివలీల అని చెప్పి ఆశీర్వదించి అంతర్ధానమైపోయినారు పార్వతీశ్వరుడు. ఆ రోజు నుంచి సత్యవర్మ భార్య సత్యవతి కొడుకు పణిభూషణుడు శివ పాదాల విందాన్ని నమ్ముకుని భగవన్ నామానికి వారి జీవితాన్ని అంకితం చేసి వారి జీవితాన్ని పూర్తి చేస్తూ ఉన్నారు. పవమాన సుతుడు పట్టు నయన జాగరాజీవ నయన జాగరాజారీరామారూపజయ మంగళం ప్రకలాద నాదాని ప్రకలాద ప్రకలాద నారదాది బాగునీరామారూపజయ మంగళం రాజీవ మంగళం జగన్మాతకు మంగళం మద్గురుదేవునకు మంగళం సద్గురు జాగరాజస్వామికి మంగళం 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 సర్వే జనా సుఖినో